ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. నూనె గింజలు అనగానే మొదట మనందరికీ గుర్తుకు వచ్చేది వేరుశనగ పంట. తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్లో ఆరుతడి పంటగా సాగు చేస్తారు. మరి ఈ వేరుశనగ పంటను రబీ సీజన్లో పండించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందామా? మరి ఇది ఇద్దరు రైతుల మధ్య సంభాషణ రూపంలో తెలుసుకుందాం.
నమస్తే రాంబాబు, బాగున్నావా?
నమస్తే నమస్తే రామయ్య, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు?
నేను కూడా బాగానే ఉన్నాను, కానీ ఎడిపోతున్నావు.
ఈ సీజన్లో పంట వేయడానికి వేరుశెనగ గింజలు తీయడానికి వెళ్తున్నాను.
అవును కదా, వేరుశెనగ పంట వేసే సమయం రానే వచ్చేసింది. ఏ రకం గింజలు వేయడానికి వెళ్తున్నావు?
అయ్యో నాకు అంతగా తెలీదు, దుకాణంలో ఏది ఇస్తే అది వేస్తా.
అలా ఎలా వేస్తావు రాంబాబు? అలా తెలియకుండా వేస్తే పంట నష్టం జరిగే అవకాశం ఉంది కదా.
మరేం చేయమంటావు రామయ్య, నాకు అంతగా తెలియదు ఏ రకాలు వేయాలో. సరే గాని నీకేమైనా తెలుసా? మరి
నాకు ఎక్కువ తెలియదు, కానీ అయినా తెలియపోతే అడిగి తెలుసుకోవాలి రాంబాబు.
అదీ నిజమే, ఎవరిని అడగాలి? నీకేమైనా తెలుసా?
నాకు మరి అంత తెలియదు. పదా, మన ఊరికి ఈరోజు వ్యవసాయ అధికారి మేడం వస్తున్నారు, ఆమెని అడిగి తెలుసుకుందాం పదా.
పదా త్వరగా వెళ్దాం. నమస్కారం అమ్మా.
నమస్కారం రామయ్య. రాంబాబు ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా?
అంత బాగానే ఉంది అమ్మా.
సరే గాని ఏం పంటలు వేస్తున్నారు?
మేడం నేను వేరుశనగ పంట వేద్దామనుకుంటున్నాను.
మంచిది, మరి మొదలు పెట్టావా?
లేదమ్మా, విత్తనాల కోసమే వేరే ఊరికి వెళ్తుంటే వాటి రకాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకోమని రామయ్య చెప్తే వచ్చాము.
ఏ రకం విత్తనాలు వేయమంటారమ్మా?
వేరుశనగలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి గుత్తి రకం, మరొకటి వర్జీనియా రకం.
ఈ రెండు రకాలలో ఏవి మనం వేయచ్చు?
రెండు మంచి రకాలే, కానీ ఇది రబీ సీజన్ కాబట్టి గుత్తి రకాలు వేయడం బాగుంటుంది. వీటిలో మనకు చాలా రకాలు ఉన్నాయి.
అవేంటో చెప్తారా మేడం?
గుత్తి రకాలు వచ్చేసి కదిరి 6, కదిరి 9, అనంత, ధరణి, హరితాంధ్ర, టీఏజీ 24 ముఖ్యమైనవి. మరి వర్జీనియా రకాలు వచ్చేసి కదిరి 7, కదిరి 8, ఇవి పెద్దకాయ రకాలు.
ఈ రకాల ముఖ్య లక్షణాలు ఏమైనా ఉన్నాయా మేడం?
కదిరి 6 రకం అనేది చిన్న గుత్తి రకం. కదిరి 9 రకం నీటి ఎద్దడిని, ఆకుపచ్చ తెగలును సమర్థవంతంగా తట్టుకుంటుంది. గింజలు నిద్రావస్థను 20 రోజులు కలిగి ఉంటాయి. హరితాంధ్ర రకం బెట్ట పరిస్థితులను, ఆకుపచ్చ తెగులు మరియు తామర పురుగులను తట్టుకుంటుంది. పంట చివరి దశ వరకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ కట్టె దిగుబడిని ఇస్తుంది. ధరణి రకం నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. టీఏజీ 24 రకం యాసంగి సాగుకు అనువైనది, నిద్రావస్థ ఉండదు, మొక్కలు పొట్టిగా ఉంటాయి. కదిరి 7, 8 రకాలు పెద్ద గుత్తి రకాలు, పచ్చికాయలు అమ్మకానికి అనువైనవి.
ఎకరానికి ఎన్ని కిలోలు వేసుకోవాలి మేడం?
గుత్తి రకం అయితే ఎకరాకు 80 కిలోల గింజలు, మరియు వర్జీనియా రకాలు అయితే ఎకరాకు 55 కిలోల గింజలు సరిపోతుంది. మీరు ఈ విత్తనాలను శుద్ధి చేసి వేసుకుంటే మంచిది.
మరి విత్తన శుద్ధి ఎలా చేయాలంటారమ్మా?
కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకోనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెప్ పొడి మందు పట్టించాలి.
ఇది చేయడం వల్ల ఏంటి లాభం మేడం?
ఇలా విత్తన శుద్ధి చేయడం వలన రోగాల నుండి పంటను 4 రోజుల దాకా రక్షించుకోవచ్చు.
అన్ని పురుగులకు ఒకే పద్ధతి పాటిస్తే సరిపోతుందామా?
కొన్నిటికి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతంలో 1 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ను 7 మిల్లీలీటర్ నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించుకోవాలి.
మరి వేరుపురుగు కూడా మా నేలలో వస్తుంది, దీనికి దేంతో విత్తన శుద్ధి చేయమంటారు?
వేరుపురుగు ఆశించే ప్రాంతంలో 6.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి సస్యరక్షణకే కాదు, పంట ఎదుగుదలకు కూడా మనం చేసుకోవచ్చు. పంట ఎదుగుదలకి రైజోబియం అనే బ్యాక్టీరియాని విత్తనానికి పట్టించుకోవాలి.
దాని వాడే విధానం గురించి చెప్తారా మేడం?
ఆ చెప్తాను. 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ సరిపోతుంది. 1 లీటర్ నీటిలో 50 గ్రాముల బెల్లం లేదా గంజీ పౌడర్ ను కలిపి 10 నుండి 15 నిమిషాల పాటు మరుగబెట్టి చల్లార్చుకోవాలి. ఈ ద్రావణాన్ని 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలా చూడాలి. ఈ పద్ధతిని పాలిథిన్ సంచి గాని ప్లాస్టిక్ తొట్టిలో గాని చేసుకుని కల్చర్ని పట్టించుకొని విత్తనాన్ని కొద్దిసేపు నీడలో ఆరబెట్టుకుని వెంటనే విత్తుకోవాలి.
విత్తన శుద్ధి చేసినాక వెంటనే విత్తుకోవాలా? ఎట్లా?
విత్తన శుద్ధి చేశాక నీడలో ఆరబెట్టి మరుసటి రోజు వేసుకోవాలి.
వీటిని ఎంత దూరంలో విత్తుకోమంటారు?
రబీలో విత్తేటప్పుడు 30x15 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. 1 చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేలా మొక్కల సాంద్రత పాటించాలి.
మరి ఈ విత్తనాలను ఏ పద్ధతిలో విత్తుకోమంటారు?
విత్తనాన్ని గొర్రుతో గాని లేదా నాగటి చాలల్లో గాని లేదా ట్రాక్టర్తో నడిచే విత్తే యంత్రములతో గాని విత్తుకోవాలి. విత్తే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి.
ఎంత లోతులో విత్తుకోమంటారు?
విత్తనాన్ని 5 సెంటీమీటర్ లోతు మించకుండా విత్తుకోవాలి.
కొత్త యంత్రాలు వాడడం మంచిదా లేదా మీరు చెప్పినట్టు నాగలతో చేయమంటారా?
ట్రాక్టర్ ద్వారా నడిచే సీడ్రిల్ ను వాడినట్లు అయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమే కాక ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతిలో 1 ఎకరాన్ని 2.5 నుండి 3 గంటల్లో విత్తుకోవచ్చు.
ఎరువులని ఎకరానికి ఎంత వేయమంటారమ్మా?
ఎరువుల యాజమాన్యమునకు వచ్చేసినట్టయితే భూసార పరీక్షను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి.
ఈ భూసార పరీక్ష ఎలా చేస్తారు మేడం?
భూసార పరీక్ష చేయడానికి మీరు మీ పొలంలో తీసిన మట్టి నమూనాను మాకు ఇచ్చినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లేదా భూసార పరీక్షా కేంద్రాల్లో వాటి పరీక్ష చేసి ఫలితాలు భూసార పరీక్ష కార్డు రూపంలో ఇస్తాము.
పరీక్ష ఎలా చేస్తారు? అయ్యాక ఏం చేయాలి?
1 ఎకరానికి 4 వేరువేరు చోట్ల కలుపు, నీడ, పశువుల ఎరువు, నిలువ ఉన్న స్థలం మినహాయించి మట్టిని సరియగు పద్ధతిలో సేకరించి 1 నమూనాకి 1/2 కిలో మట్టి నమూనాను మాకు ఇస్తే మేము ఫలితాలు ఇస్తాం. మేము ఇచ్చిన ఫలితాలను బట్టి ఎరువులు వేయాల్సి ఉంటుంది.
పశువుల ఎరువుని వేసుకోవచ్చా?
వేసుకోవచ్చు. దీనిని మీరు 3 నుంచి 4 టన్నులు ఆఖరి దుక్కిలో వేయాల్సి ఉంటుంది.
మరి పశువుల ఎరువు కాకుండా ఏ రసాయనాలు ఎంత మోతాదులో ఎప్పుడు వేసుకోమంటారు?
మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఇదే కాకుండా 1 ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 18 కిలోల యూరియాను విత్తే సమయంలో వేసుకోవాలి. ఒకవేళ సూక్ష్మ పోషకాలు లోపాలు వచ్చినట్లయితే వాటి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. జింకు లోపించిన పైరులో ఆకులు చిన్నవిగా మారి మొక్కలు గిడసబారతాయి. ఈ లోపాన్ని సవరించడానికి 1 ఎకరాకు 400 గ్రాముల జింక్ సల్ఫేట్ 200 లీటర్ల నీటిలో కలిపి కనీసం 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇనుప ధాతు లోపం నల్లరేగడి నేలల్లో అధిక తేమ ఉన్నప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపు పచ్చగాను త్వరగా తెలుపు రంగుకు మారుతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి 1 ఎకరాకు 1 కిలో అన్నభేది మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లం 200 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
విత్తే సమయంలో వేస్తే సరిపోతుందా అమ్మా?
లేదు, తర్వాత కూడా వేసే అవసరం ఉంది. విత్తిన 30 రోజుల తర్వాత తొలి పూత దశలో మరో 10 నుండి 15 కిలోల యూరియాను వేసుకోవాలి. 1 ఎకరాకు 200 కిలోల జిప్సం పూత దశ పూర్తయి ఊడలు దిగే సమయంలో మొదల దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయరాదు.
రబీ సీజన్లో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది కదా, పంట దిగుబడికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి?
వేరుశనగ పంటకు మొత్తం 450 నుండి 600 మిల్లీమీటర్ నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. రెండవ తడిని విత్తిన తరువాత మొలక వచ్చిన 20 నుండి 25 రోజులకు ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతంను అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. చివరి తడి పంట కోతకు 4 నుండి 7 రోజుల ముందు ఇవ్వాలి. పైరులో ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే వరకు సున్నితమైనది కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టాలి. నీటిని తుంపర్లు అనగా స్ప్రింక్లర్లు ద్వారా ఇచ్చినట్లు అయితే దాదాపు 25% నీరు ఆదా అయ్యి అధిక దిగుబడి మరియు నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు.
కలుపు మొక్కలను నివారించడానికి ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు?
అలాక్లోర్ అనే కలుపు నాశినిని ఎకరాకు 1 లీటర్ లేదా పెండిమిథాలిన్ 30% ఈసి ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్ల చొప్పున 200 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా 2 నుండి 3 రోజులలోపు నేలపై పిచికారీ చేసుకోవాలి.
అంతర కృషి చేసుకోవచ్చా మేడం?
హా, చేసుకోవచ్చు. విత్తిన 25 నుండి 30 రోజుల దశలో గొర్రుతో అంతర కృషి చేసుకోవాలి మరియు మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. విత్తిన 40 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసి అటుపై ఎలాంటి అంతర సేద్యము చేయకూడదు. లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయి. ఒకవేళ అంతర కృషి తర్వాత కూడా కలుపు వచ్చినట్లయితే పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలుకాని పరిస్థితుల్లో పైరులో మొలచిన కలుపును 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాసితపేర్ 10% ఎకరాకు 300 మిల్లీలీటర్లు లేదా ఇమాజామాక్స్ 35% మరియు ఇమాజితపేర్ 35% WG కలుపు మందును 40 గ్రాములు ఎకరాకు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి అన్ని కలుపు మొక్కలు నివారించుకోవచ్చును.
మేడం, పంట వేసిన తర్వాత పురుగులు రోగాలు ఆశిస్తాయి కదా, వాటి నివారణకు ఏం చేయాలి?
వేరుశనగలో ముఖ్యంగా మనకు ఆకు తొలుచు పురుగులు, ఆకుముడత పురుగులు, తామర పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. అలాగే మొదలు కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు, మువ్వకుళ్ళు తెగులు కూడా ఆశిస్తాయి.
వాటి నివారణకి ఏం చేయాలి మేడం?
సస్యరక్షణలో భాగంగా ఆకు తొలుచు పురుగుల నివారణకి అసిఫేట్ 1 గ్రాము లేదా క్లోర్పైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే కాకుండా సస్యరక్షణలో భాగంగా వేప నూనెను వాడుకోవచ్చు. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే ఒకసారి రసాయన మందులు, మరోసారి వేప నూనెను పిచికారీ చేయాలి. మరి ఆకుముడత పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డిమటాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా పురుగు నివారణకు సీజన్ మొదట నుండి లింగాకర్షణ ఉచ్చులు 1 ఎకరానికి 2 లేదా 4 ఉంచుకోవాలి.
అలాగే రోగాలు ఆశించినప్పుడు ఏ విధమైన నివారణ చర్యలు తీసుకోవాలి?
రోగాలు ఆశించినప్పుడు టెబుకోనాజోల్ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
మేడం, మరి పంట సరళి ఏ పంటలతో చేయమంటారు?
యాసంగిలో వేరుశనగ సాగు చేసేటప్పుడు ప్రతి 35 నుండి 40 సార్లకు 1 వరుస సజ్జ వేసుకోవడం వల్ల తామర పురుగుల వ్యాప్తికి ఇవి అడ్డుగా పనిచేసి నష్టాన్ని నివారించుకోవచ్చు.
ధన్యవాదాలు అమ్మా.
ధన్యవాదాలు అమ్మగారు. ఇవేవి మాకు తెలియక అనవసరంగా దిగుబడి తగ్గిందని బాధపడేవాళ్ళం.
బాధపడాల్సిన అవసరమే లేదు రాంబాబు గారు, నేను చెప్పిన పద్ధతులను పాటించండి చాలు.
అలాగే అమ్మా, ఉంటాం మరి.
సరే అండి, వెళ్ళిరండి.
ఏం రాంబాబు, ఇప్పుడు తెలిసిందా?
చాలా బాగా తెలుసుకున్నాను. ఇక సంతోషంగా ఏ సందేహం మరియు మోసపోకుండా నా పంటను వేస్తాను.
మంచిది రాంబాబు, ఉంటాను మరి.
విన్నారు కదండి, వేరుశనగ పంట వేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటిని పాటించండి. మీ దిగుబడి పెంచుకుని సంతోషంగా ఉండండి. తిరిగి వచ్చే వారం మరో పంటతో మీ ముందుంటాం. మీ వ్యవసాయ కళాశాల విద్యార్థులం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
గుడ్ మార్నింగ్ టీచర్.
గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం ఒక కొత్త అంశం గురించి తెలుసుకుందాం.
దేని గురించి టీచర్?
ఈరోజు కొబ్బరి యొక్క లాభాల గురించి తెలుసుకుందాం.
అలాగే టీచర్.
పిల్లలు, మీకు కొబ్బరి అంటే ముందుగా ఏమి గుర్తుకొస్తుంది?
కొబ్బరి నీళ్లు టీచర్.
అవును, మనం ముందు కొబ్బరి నీళ్లు, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం.
అలాగే టీచర్.
కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్లలో 250 మిల్లీగ్రాముల పొటాషియం, 105 మిల్లీగ్రాముల సోడియం లభిస్తాయి. ఈ 2 ఎలక్ట్రోలైట్స్ కలిసి శరీరంలో విరేచనాల వల్ల తగ్గిన ఎలక్ట్రోలైట్లను పునరుత్పత్తి చేస్తాయి. పైగా తాజా కొబ్బరి నీళ్లలో కొంచెం సి విటమిన్ ఉంటుంది. ఆర్డీఏలో 2.4 మిల్లీగ్రాముల్లో విటమిన్ సిని ఇది అందిస్తుంది. విటమిన్ సి నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్. కొబ్బరి నీళ్లలో ఆమ్ల పాస్ఫేట్స్, క్యాటలైజ్, డీహైడ్రోజినేషన్, డయాస్టేజ్, పెరాక్సిడేజ్, ఆర్ఎన్ఏ, పాలిమరాసిస్ లాంటి చాలా జీవ ఎంజైమ్లు ఉంటాయి. మొత్తం మీద ఈ ఎంజైమ్లు అరుగుదలకు, జీర్ణక్రియకు దోహదం చేస్తాయి. పెద్దగా స్థిరత్వం లేనప్పటికీ ఈ నీళ్లలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు నారింజ లాంటి పళ్ళలో కన్నా ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో రైబోఫ్లేవిన్, థయామిన్, పైరిడాక్సిన్, ఫోలేట్స్ లాంటి బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. కొబ్బరి నీళ్లలో వృద్ధాప్య నివారణ, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకైనిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. కొబ్బరి నీళ్లలో సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్పై పోరాటం చేస్తాయని ప్రయోగశాలలో రుజువైంది. కొబ్బరి నీళ్లు కొలెస్ట్రాల్ను, రక్తపోటును తగ్గిస్తాయని అనేక జంతు సంబంధ అధ్యయనాలు సూచిస్తున్నాయి. విన్నారు కదా పిల్లలు, కొబ్బరి నీళ్లతో ఎన్ని ఆరోగ్య లాభాలున్నాయో. మరి మీరు కొబ్బరి నీళ్లు తాగుతారు కదా?
అలాగే టీచర్, తప్పకుండా తాగుతాం.
ఇప్పుడు మనం రోజూ ఉపయోగించే కొబ్బరి నూనె గురించి తెలుసుకుందాం.
అలాగే టీచర్.
కొబ్బరి నూనె మాధ్యమిక ట్రైగ్లిజరైడ్, ల్యూరిక్ యాసిడ్ చైన్లతో నిర్మించబడింది. ఇతర శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లతో పోలిస్తే ఈ రకమైన యాంటీ యాసిడ్స్ విభిన్న మార్గాల ద్వారా జీవక్రియను ప్రేరేపిస్తాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు పదార్థాలను నిల్వ ఉంచవు. కానీ ఇవి కాలేయానికి పంపబడి శక్తిగా మార్చబడి వ్యాయామాలు, పనులు నిర్వహించడానికి ఉపయోగపడి శరీర బరువును తగ్గిస్తాయి. కావున మనం తినే ఆహార పదార్థాలలో రోజుకు 2 నుండి 3 చెంచాల పాటు వాడటం మంచిది. కొబ్బరి నూనె ఆకలిని నియంత్రిస్తుంది. శరీర హార్మోన్ల అసమతుల్యత వలన చాలా మందిలో శరీర బరువు పెరగడం మనం గమనిస్తుంటాం. హార్మోన్ల అసమతుల్యత వలన థైరాయిడ్ గ్రంథి యొక్క విధిలో లోపాలు ఏర్పడి మానసిక కల్లోలాలు, జీర్ణాశయం, ముఖ్యంగా జీర్ణక్రియలో అవాంతరాలు ఏర్పడతాయి. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు హార్మోన్ల స్థాయిని స్థిమితంగా ఉంచి మానసిక కల్లోలాలు కలగకుండా చేసి అన్ని విధాలా ఆరోగ్యాన్ని పెంచుతుంది. విన్నారు కదా పిల్లలు, కొబ్బరి నూనె వలన ఎన్ని ఉపయోగాలున్నాయో. మీరు కూడా తినే పదార్థాలలో కొబ్బరి నూనె అలవాటు చేసుకుంటారా?
అలాగే టీచర్, తప్పకుండా అలవాటు చేసుకుంటాం.
ఇప్పుడు మనం కొబ్బరి పాలు మన ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తాయో తెలుసుకుందాం.
అలాగే టీచర్.
కొబ్బరి పాలు ఆవు పాల కన్నా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి. అంతేకాకుండా ఆవు పాలతో పోలిస్తే అతి సులభంగా జీర్ణమవుతాయి. దీనిలో ఒమేగా అను ఆమ్లాలు 3, 6 మరియు 9% అధిక స్థాయిలో ఉండి ఈ ఒమేగాలో అమైనో ఆమ్లాలు మరింత అధికంగా ఉన్నాయి. వీటన్నిటి కలయికతో కూడిన ఈ కొబ్బరి పాలు ఒక సంపూర్ణ భోజనంగా అనిపిస్తుంది. ఈ పాలు మన జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా జీర్ణాశయంకు కలిగిన నష్టాన్ని తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల నుండి రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఎంతోమందికి పాల ఉత్పత్తులు వాడకం ఇష్టం ఉండదు. అయితే అలాంటి వారు ఈ కొబ్బరి పాలను తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులో భాస్వరం మరియు కాల్షియం వంటి పోషక పదార్థాలు ఉండడం వల్ల మీ ఎముకలను బలంగా ఉంచుతుంది. సామాన్యంగా భాస్వరం వల్ల మీ ఎముకలకు బలం వస్తుంది. ఎముకకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నను వాటిని తొలగించి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిలోని గ్లూకోజ్ రక్తంలో చక్కెర నిల్వలు తక్కువగా ఉన్నవారికి ఎంతగానో సహాయపడతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎంతో మంచి మందులా ఉపయోగించుకోవచ్చు. ఇందులో పొటాషియం ఉండడం వల్ల అది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించి మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిలోని విటమిన్ సి మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయోగపడుతుంది. రోజుకో కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే మీలోని రక్తహీనతను తొలగించవచ్చు. మీ ఎముకల్లోని నొప్పి, వాపు ఇలాంటి వాటిని దూరం చేసి మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. దీనిలోని ఖనిజాలు మిమ్మల్ని క్యాన్సర్ బారి నుండి రక్షిస్తాయి. మీరు అధిక బరువుతో బాధపడుతుంటే ఈ కొబ్బరి నీరు మీకెంతో మంచిది.
మరి కొబ్బరితో తయారు చేసుకునే పదార్థాల వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి టీచర్?
అది మనం తయారు చేసుకునే పదార్థం బట్టి ఉంటుంది. ఉదాహరణకు కొబ్బరి ఉండలను తీసుకుంటే మనం ఉపయోగించుకునే పదార్థాలను బట్టి ఆరోగ్య లాభాలు, పోషక విలువలు ఉంటాయి.
కొబ్బరి ఉండలను తినటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, క్యాన్సర్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది, ఇన్సులిన్ స్థాయిని పెంచి డయాబెటీస్ను తగ్గిస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది, అధిక బరువును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది, చక్కెర అధిక మోతాదులో అందుతుంది, పొటాషియం, క్యాలరీలు, సోడియం, ఇనుము ఎక్కువగా లభిస్తాయి.
మరి ఈ కొబ్బరి తినడం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు టీచర్?
కొబ్బరికాయ సామాన్యంగా తీపి గుణంతో మనోహరంగా ఉంటుంది, హృదయానికి హితముగా ఉండి శరీరంలో మాంసాన్ని పెంచుతుంది. లేత కొబ్బరికాయ పైత్యాన్ని, పైత్య జ్వరాలను పోగొడుతుంది. సగం పండి సగం పండని కాయ చాలా కష్టంగా జీర్ణమవుతుంది. ముదిరిన కాయ చాలా కష్టంగా జీర్ణమై పైత్యాన్ని ప్రకోపింపచేస్తుంది. అయితే ముదిరిన కొబ్బరి వీర్యవృద్ధిని, బలాన్ని కూడా కలిగిస్తుంది. అలాగే కొబ్బరి నీరు మధురంగా, తేలికగా ఉండి చలువ చేసే స్వభావంతో జఠరాగ్నిని, వీర్యాన్ని వృద్ధి చేసి మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది. అతివేడిని హరింపజేసి దాహాన్ని పోగొట్టి గుండెకు బలం కలిగిస్తుంది. కొబ్బరి పువ్వును 20 గ్రాములు మోతాదుగా తీసుకొని మెత్తగా నూరి ఒక కప్పు పెరుగులో కలిపి పరగడుపున తాగుతుంటే మూత్రంలో చక్కెర పోవడం తగ్గుతుంది. కొబ్బరి నీరు, పాలు, పటికబెల్లం సమంగా కలిపి పరగడుపున తాగుతూ ఉన్నా లేక కొబ్బరిని రుబ్బి పాలు తీసి ఒక కప్పు పాలలో ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి తాగుతూ ఉన్నా తలనొప్పి, ఇంకా అనేక రకాల శిరోవ్యాధులు హరించిపోతాయి.
ఇన్ని రోజులు కొబ్బరి యొక్క ఉపయోగాలు, ఆరోగ్య లాభాలు, పోషక విలువలు తెలియక దానిని తీసుకోలేదు టీచర్. ఇప్పటి నుండి కొబ్బరిని కూడా మా ఆహారంలో భాగం చేసుకుంటాం టీచర్.
సరే పిల్లలు, మంచిది.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో కొబ్బరి ఉండల తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఒకసారి వినేద్దాం. కొబ్బరి ఉండల తయారీకి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 6 కప్పులు, బెల్లం 4 కప్పులు, శనగపిండి 2 కప్పులు, బియ్యం పిండి 2 కప్పులు, యాలకులు 10 గ్రాములు, నూనె 1 కేజీ. అందరూ రాసుకుంటున్నారు కదా. మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరొకసారి శ్రోతలు సరిచూసుకోండి. పచ్చి కొబ్బరి తురుము 6 కప్పులు, బెల్లం 4 కప్పులు, శనగపిండి 2 కప్పులు, బియ్యం పిండి 2 కప్పులు, యాలకులు 10 గ్రాములు, నూనె 1 కేజీ. అందరూ రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా బెల్లం, కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద ఉడికించి పాకం రానివ్వాలి. తరువాత చల్లార్చి ఉండలు చేసి పెట్టుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి, నీరు కలిపి పలచగా చేయాలి. బాణీలో నూనె వేసి ఈ మిశ్రమంలో ఉండలు ముంచి తీసి నూనెలో వేయాలి. అంతే, కరకరలాడుతూ మెత్తగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ. విన్నారు కదా కొబ్బరి ఉండల తయారీ విధానం మీ అందరి కోసం మరోసారి. ముందుగా బెల్లం, కొబ్బరి తురుము కలిపి సన్నని మంట మీద ఉడికించి పాకం రానివ్వాలి. తరువాత చల్లార్చి ఉండలు చేసి పెట్టుకోవాలి. శనగపిండి, బియ్యం పిండి, నీరు కలిపి పలచగా చేయాలి. బాణీలో నూనె వేసి ఈ మిశ్రమంలో ఉండలు ముంచి తీసి నూనెలో వేయాలి. అంతే, కరకరలాడుతూ మెత్తగా ఉండే కొబ్బరి ఉండలు రెడీ. విన్నారు కదా కొబ్బరి ఉండల తయారీ విధానం. కొబ్బరి ఉండల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆరోగ్య లాభాలు: మలబద్ధకాన్ని నివారిస్తుంది, క్యాన్సర్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది, ఇన్సులిన్ స్థాయిని పెంచి డయాబెటీస్ను తగ్గిస్తుంది, తక్షణ శక్తినిస్తుంది, అధిక బరువును తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. పోషక విలువలు: చక్కెర అధిక మోతాదులో అందుతుంది, పొటాషియం, క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి, సోడియం అధిక మోతాదులో అందుతుంది, ఇనుము ఎక్కువగా లభిస్తుంది. విన్నారు కదా కొబ్బరి ఉండల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం? ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండల్ని చకచకా చేసేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తూ వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ఏ విటమిన్ లోపం వల్ల ఎముకలు బలహీనపడుతాయి? ఏ విటమిన్ సి, బి విటమిన్ డి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి విటమిన్ డి. గత వారం రెండవ ప్రశ్న: వృత్తిపరమైన రుగ్మతలు ఎన్ని రకాలు? ఏ మూడు, బి నాలుగు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ మూడు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ఎన్వి చలపతిరావు దిల్షుక్ నగర్, శ్రీమతి అనురాధావర్మ మోహనవర్మ హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఆవుల మల్లేష్, మెహబూబ్ నగర్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: వరిలో సుడిదోమ వ్యాప్తి చేసే వైరస్ తెగులు ఏది? ఏ గ్రాసిస్టెంట్ వైరస్, బి మొజాయిక్ వైరస్. ప్రశ్న మరొకసారి: వరిలో సుడిదోమ వ్యాప్తి చేసే వైరస్ తెగులు ఏది? ఏ గ్రాసిస్టెంట్ వైరస్, బి మొజాయిక్ వైరస్. ఈ వారం రెండవ ప్రశ్న: వరిలో గింజ మచ్చ తెగులు నివారణకు ఉపయోగపడు మిశ్రమ శీలింద్రనాశిని ఏది? ఏ బావిస్టిమ్ మరియు కార్బండిజం కలిసిన మందు, బి టెబ్యూకొనజోల్ మరియు ట్రైఫ్లాక్సిక్స్ ట్రోబిన్ కలిసిన మందు. ప్రశ్న మరొకసారి: వరిలో గింజ మచ్చ తెగులు నివారణకు ఉపయోగపడు మిశ్రమ శీలింద్రనాశిని ఏది? ఏ బావిస్టిమ్ మరియు కార్బండిజం కలిసిన మందు, బి టెబ్యూకొనజోల్ మరియు ట్రైఫ్లాక్సిక్స్ ట్రోబిన్ కలిసిన మందు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నంబర్ మరొకసారి 9550704672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.